హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
ఇప్పుడు మీకోసం డాక్టర్ సుందర్రాజ్ పెరుమాల్ గారి ఆరోగ్యవాణి కార్యక్రమం సెప్టెంబర్ 17, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం మనం మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, దానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనము మన కుటుంబ సభ్యులు ఆరోగ్యవంతంగా శక్తివంతంగా సంతోషంగా ఉంటారు, దీని మీద ఒక వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ కవర్ చేస్తున్నాము. లాస్ట్ వీక్ ఆ ముందు వీక్ గృహవైద్యం గురించి చెప్పుకున్నాము. కిచెన్లో ఉండే చిన్న చిన్న వస్తువులతో మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేసాము. అంతకుముందు మనం కొన్ని వారాలు కామన్గా వచ్చే డిసీజెస్ గురించి మనం మాట్లాడుకున్నాము. అయితే WHO ప్రకారము ఒక మనిషి అతి కష్టంగా అనుభవించే ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఏదైతే ఉంటుందో, హయ్యెస్ట్ పాసిబుల్ పెయిన్ ఏదైతే ఉందో, అది న్యూరాల్జియా, అంటే నరాలని నొక్కడం వల్ల వచ్చే నొప్పి. అది కామన్గా మనకి నడుము నొప్పి, మెడ నొప్పి, సయాటికా పెయిన్ అని వస్తుంటుంది. సో అది చాలా ఎక్స్క్రూషియేటింగ్గా ఉంటుంది. అండ్ పని మానేయడానికి చాలామంది చెప్పిన కారణాల్లో అన్నిటికన్నా ఎక్కువ మంది చెప్పే కారణం నడుము నొప్పి, నడుము నొప్పి లేదా మెడ నొప్పి. సో ఇప్పుడు మనం ఎవరిని ముట్టుకున్నా కూడా అందరూ కూడా నాకు నడు నొప్పి ఉందండి, మెడ నొప్పి ఉందండి, మోకాళ్ళ నొప్పి ఉందండి అని చెప్తున్నారు. ఎందుకు ఇట్లా అందరికీ ఈ నొప్పులు వస్తున్నాయి, అది కూడా చిన్న వయసులో? ఇదివరకు ఎప్పుడో 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఆ వయసులో నొప్పులు మొదలయ్యేవి, అది కూడా కామన్ కాదు యాక్చువల్లీ. కానీ ఇప్పటి జనరేషను, నేను చూసిన పేషెంట్లు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల వయసులోనే ఈ నడుము నొప్పి, మెడ నొప్పి అని కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంత చిన్న వయసులోనే నడుము నొప్పి వస్తుంది, ఎందుకంత చిన్న వయసులోనే మెడ నొప్పి వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి? ఇది అందరం కూడా చాలా గంభీరంగా ఆలోచించాల్సిన విషయం. మనం తీసుకునే ఆహారంలో ఎముకలకి కావాల్సినంత న్యూట్రిషన్ ఉండట్లేదు, ఒకటి. ఆ ఉన్న న్యూట్రిషన్ కూడా సరిగ్గా ఎముకలకి అందట్లేదు, ఆ ఉన్న కొద్దిపాటి న్యూట్రిషన్ కూడా మన ఎముకలకి, కాట్లేజ్కి అందటం లేదు. ఇలా అందకపోవడం వలన మన శరీరం లోపల చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయినటువంటి ఈ మస్కులోస్కెలిటల్ సిస్టమ్, కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉందో, ఇది వీక్ అయిపోతుంది. ఇది వీక్ అయిపోవడం వల్ల అందరూ కూడా నాకు ఇక్కడ నొప్పి ఉంది, అక్కడ నొప్పి ఉంది అని కంప్లైంట్ చేస్తున్నారు. కొంచెం సేపు శారీరక శ్రమ ఏదైనా చేసినా, కొద్దిగా ఆటలాడినా, బరువులు ఎత్తినా, ఏదైనా గతుకుల రోడ్లో ప్రయాణం చేసినా, ముందు కొంగినా, కంటిన్యూస్గా ఎక్కువసేపు నిలబడినా, కూర్చున్నా నొప్పులని కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఇట్లా సమాజం అంతా కూడా వీక్గా అయిపోతుంటే దానికి మనం ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది ఈ మనిషి తాలూకు పోస్చర్ని చూస్తే మిగిలిన జంతువులన్నీ కూడా 4 కాళ్ళ మీద నిలబడడం వల్ల శరీరం తాలూకు బరువు అంతా కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది. కానీ మనిషిలో మాత్రం వెయిట్ అంతా నడుము, మోకాళ్ళు, మడమలు, మెడ ఇట్లా స్ట్రైట్గా ఉన్నటువంటి బ్యాక్ బోన్ ఉండడం వల్ల కొన్ని కొన్ని పాయింట్స్లో ఎక్కువ వెయిట్ పడుతుంది, మిగిలిన పాయింట్స్లో అస్సలు వెయిట్ పడటం లేదు. ఇట్లా జరుగుతోంది మనిషికి. ఇక మనిషి ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉన్నదో, చాలా విచిత్రమైన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాడు. ఎంతసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడము, టీవీ ముందు కూర్చోవడము, సెల్ ఫోన్ పట్టుకుని కూర్చోవడము. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, స్ట్రెయిన్ అవుతున్నారు చాలామంది, చాలా దూరాలు ప్రయాణం చేసి జాబ్ చేసి వస్తున్నారు. అప్పుడు కూడా కూర్చొని బస్సులోనో, కారులోనో, క్యాబ్లోనో సెల్ ఫోన్ పట్టుకుని అలాగా ఒక రాంగ్ పోస్చర్లో కూర్చుని మోస్ట్ ఆఫ్ ద టైం, నిద్రపోకుండా ఉండే టైం తప్ప మిగిలిన టైం అంతా కూడా రాంగ్ పోస్చర్లో గడుపుతున్నారు. పర్టికులర్లీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుంటాం, కంప్యూటర్ మన కళ్ళకి ఎదురుగుండా మానిటర్ ఉంటే కనుక మన తలని వంచాల్సిన అవసరం లేకుండా స్ట్రైట్గా ఎదురుగుండా చూడొచ్చు. కానీ ల్యాప్టాప్లు అవి ఎక్కువ వాడడం వల్ల తలని వంచి ముందుకి పెట్టి చాలామంది పని చేసుకోవడం, చాలా ఎక్కువసేపు పనిచేయడం జరుగుతుంది. అలాగే నడుము మన థైస్ ఈ మధ్యలో ఉండే యాంగిల్ 90 డిగ్రీస్, అంతకన్నా ఎక్కువ ఉంటే పర్వాలేదు కానీ 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండి కొంచెం ముందుకు వంగి పనిచేయడం అనేది చాలామంది చూస్తున్నాం మనం. అది కూడా చాలా రాంగ్ పోస్చర్, అది అన్ఈవెన్గా వెయిట్ని నడుము మీద పడేలాగా చేస్తుంది, అందువల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మోకాళ్ళ దగ్గర ఉండే యాంగిల్, మనం కుర్చీలో కూర్చున్నప్పుడు మన కాళ్ళని కుర్చీ లోపలికి మడుచుకొని కూర్చుంటున్నాం, చాలామంది అలా చేస్తున్నారు. అలా చేసినప్పుడు మోకాళ్ళ దగ్గర ఉండే యాంగిల్ 90 డిగ్రీస్ కన్నా తక్కువ యాంగిల్ వస్తుంది. 90 డిగ్రీస్ అంతకన్నా ఎక్కువ యాంగిల్లో కూర్చుంటే మనకి ఏ ప్రమాదం జరగట్లేదు, కానీ 90 డిగ్రీస్ కన్నా తక్కువ యాంగిల్లో కూర్చుంటే ప్రమాదం జరుగుతుంది, చాలా ఇబ్బంది మన నడుము మీద పడుతుంది. అందువల్ల మనం సిస్టమ్ ముందు కూర్చున్నా లేకపోతే టీవీ చూస్తున్నా నడుముని ఎక్కువ వంచకుండా ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ ఎక్కువసేపు ఒకే పోస్చర్లో కూర్చోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. చాలామంది గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చోవడం చేస్తున్నారు, అలాగే టీచర్స్ చాలామంది గంటల తరబడి నిలబడడం, వేరే ఇంకొన్ని ప్రొఫెషన్స్లో చాలాసేపు కంటిన్యూస్గా నిలబడడం లేదా కంటిన్యూస్గా కూర్చోవడం అనేది మనం చూస్తున్నాం. అలా ఒకే పోస్చర్లో కంటిన్యూస్గా ఉండడం అనేది కూడా చాలా సమస్యలకు దారితీస్తుంది. ఇటువంటి సమస్యలు మన పోస్చర్ వల్ల అలాగే మనం చేసే పని వల్ల మనకు వస్తున్నాయి. ఇక మనం తీసుకునే ఆహారం, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పొద్దున్నే వీలైతే బ్రేక్ఫాస్ట్ చేయడం లేదా స్కిప్ చేసి వెళ్ళిపోవడం, మధ్యలో స్నాక్స్ తీసుకోవడం, కాఫీ టీలు తాగడం, ఎప్పుడో 2 లేదా 3 ఇంటికి లంచ్ చేయడం, మళ్ళీ రాత్రి లేట్గా రావడం, ఏ 10 ఇంటికో 11 ఇంటికో భోజనం చేయడం, భోజనం చేసిన తర్వాత ఇంకాసేపు టీవీ ముందు కూర్చోవడం, తర్వాత ఎప్పుడో 12 ఇంటికో 1 గంటకో పడుకోవడం, ఇట్లా రాంగ్ టైమింగ్స్లో భోజనం చేయడం, రాంగ్ టైమింగ్స్లో పడుకోవడం, రాంగ్ టైమింగ్స్లో లేవడం, లేట్గా లేవడం వల్ల పొద్దున్నే మనకి శరీరానికి రీఛార్జ్ చేసుకునే మంచి యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ ఇటువంటివి చేయగలిగే అవకాశం లేకపోవడం, వీటన్నిటి వల్ల మన అద్భుతమైనటువంటి మిషన్ లాంటి శరీరానికి సర్వీసింగ్ అనేది చేయకుండా కంటిన్యూస్గా వాడేస్తున్నాం, అది కూడా టాప్ గేర్లో వేసి వాడేస్తున్నాం. నాచురల్లీ ఏ వెహికల్ అయినా కూడా ఇట్లా కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటే షెడ్కి వెళ్ళాల్సిన టైం వస్తుంది. ఆ షెడ్కి వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు ఈ శరీరానికి ఖర్చు కాస్త ఎక్కువ అవుతుంది, అండ్ ఎంత ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ నార్మల్సీకి తెచ్చుకోలేకపోతున్నాం. సమస్య హెల్త్ని రిస్టోర్ చేయగలగడం. హెల్త్ అంటే జబ్బు లేకపోవడం ఆరోగ్యం అని అందరూ అనుకుంటున్నారు. హెల్త్ అంటే శారీరకంగా, మానసికంగా, అలాగే సామాజికంగా, ఆధ్యాత్మికంగా చక్కటి స్థితిలో ఉండగలగడం. ఈ రోజున ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా కూడా మానసికంగా చాలామంది డిస్టర్బ్గా ఉంటున్నారు. పెళ్ళం పిల్లల మీద కోపము అలగడము, వాళ్ళకి మన మీద కోపం రావడము, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, ఫ్రెండ్స్, వీళ్ళతోటి రిలేషన్షిప్ బాగోలేకపోవడం, ఆ రిలేషన్షిప్ని కరెక్ట్ చేయడానికి కావాల్సినంత టైం లేకపోవడము, దానివల్ల రిలేషన్షిప్ని బాగు చేయాలంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి భార్యతోనో, ఫ్రెండ్స్తోనో, పిల్లలతోనో, తల్లిదండ్రులతోనో, అన్నములతోనో, అక్క చెల్లెలతోనో టైం స్పెండ్ చేసే అవకాశం లేకుండా చాలామంది రకరకాల వ్యాపకాల్లో పడిపోవడము, మనుషుల్ని కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కలుసుకోవడం, ఫిజికల్ వరల్డ్లో పక్కన ఏమవుతుందో తెలుసుకోకపోవడం, ఇటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల నేటి మానవులు కంటిన్యూస్గా శరీరంలో విపరీతమైనటువంటి టాక్సిన్స్ని అక్యుములేట్ చేసుకుంటున్నారు. ఈ టాక్సిన్స్ లేదా ఫ్రీ రాడికల్స్ శరీరంలో రకరకాల ఇబ్బందులను పెట్టి శరీరం లోపల ఉన్నటువంటి హార్మోనీని బ్యాలెన్స్ని అస్తవ్యస్తం చేసి మనకి రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. కేవలం లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల, మనసు సరిగా లేకపోవడం వల్ల, ఇక అంతకంతకు పెరుగుతున్న పొల్యూషన్ ఎఫెక్ట్ బాడీ మీద పడుతోంది. మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో విపరీతంగా పెస్టిసైడ్స్ అలాగే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కలిపి పండించడం వల్ల ఆహారం విషతుల్యం అవడము, మంచి హెల్దీ ఫుడ్ కావాలన్నా దొరకకపోవడము, ఇలా రకరకాల కారణాల వల్ల మనకు తెలియకుండానే మన ఆరోగ్యం చాలా తొందరగా డిటీరియరేట్ అయిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేస్తే మళ్ళీ మన ఆరోగ్యం బాగుపడుతుంది అని అందరం కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజున మేము నా ప్రాక్టీస్లో చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు ఎముకలు బాగా డిజెనరేట్ అయిపోయి మోకాళ్ళు అరిగిపోయి మెడలో అరిగిపోయి విపరీతమైన నొప్పులతో వస్తున్నారు. ఇంకా రకరకాల కొత్త కొత్త జబ్బులు శాస్త్రజ్ఞులు పేర్లు పెట్టలేక కనిపెట్టలేక ఐడెంటిఫై చేయలేక కష్టపడుతున్నారు. సో ఈ జబ్బులన్నీ ఎందుకు వస్తున్నాయంటే లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం. మనం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా అన్నీ రాంగ్గానే చేస్తున్నాం, పడుకోవడంతో సహా. చాలామంది ఎండాకాలం చలికాలం అని లేకుండా అన్ని కాలాల్లోనే ఏసీ వేసుకుని పడుకుంటారు. ఏసీ వేసుకుని తలుపులన్నీ బిగించుకుని గాలి ఎంతమాత్రం లోపలికి వచ్చే అవకాశం లేని, ఫ్రెష్ ఎయిర్ వచ్చే అవకాశం లేని స్థితిలో ఈ మధ్యన వచ్చినటువంటి 5-స్టార్ ఇన్వర్టర్ కంపాటబుల్ ఏసీలు చాలా అతి కొద్ది ఆక్సిజన్ మాత్రమే బయట నుంచి లోపలికి తీసుకొస్తాయి. ఎందుకంటే మరి ఎక్కువ ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ ఉండాలి అంటే, తక్కువ కరెంటు కావాలి అంటే బయట నుంచి లోపలికి ఫ్రెష్ ఎయిర్ని పంప్ చేసి లోపల నుంచి బయటికి మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని పంప్ చేయాలంటే బోర్డంత ఖర్చు కడుతుంది. అలా ఖర్చు పెట్టక్కర్ లేకుండా ఆ పనిని మినిమైజ్ చేసి మనకి ఆ లోపల లోపల ఎయిర్ని సర్క్యులేట్ చేస్తూ మన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్న ఏసీలు. అటువంటి ఏసీలో రోజుకి 8 గంటలు పడుకుని హెల్త్ని, అంటే మనల్ని బాడీని రీఛార్జ్ చేసుకోవాల్సిన సమయంలో బాడీని పూర్తిగా ఇంకా ఇంకా వర్స్ట్గా చేసుకుని మనం పొద్దున్న చాలా అలసిపోయి నీరసంగా లేస్తున్నాం నిద్ర, ఫ్రెష్గా యాక్టివ్గా నిద్ర లేవట్లేదు. అది మనకందరికీ తెలుసు. ఫ్రెష్గా యాక్టివ్గా నిద్ర లేచాము అంటే అర్థం ఏంటంటే, మెలకు రాగానే పక్క మీద నుంచి స్ప్రింగ్లాగా గెంతి పైన జంప్ చేసి బయటకు రాగలగడం. అలా లేవగలిగామంటే మన ఆరోగ్యం చాలా బాగుంది, మనకు నిద్ర సరిపోయింది, నిద్రలో కావాల్సినటువంటి రీఛార్జ్ జరిగింది అని శరీరం మనకు చెప్తోంది. అలా చేయకుండా మనం మెలకు వచ్చినా కూడా బద్ధకంగా అటు తిరిగి ఇటు తిరిగి చాలా కష్టపడుతూ మనం చాలాసేపటికి నిద్ర లేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆరోగ్యం బాగోలేదు, నిద్ర సరిపోలేదు. ఎంతసేపు పడుకున్నా నిద్రలో కావాల్సినటువంటి మార్పులు, రీఛార్జ్ అనేది జరగట్లేదు శరీరానికి అని తెలుస్తోంది. ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, మనం ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన హెల్త్ని పాడు చేస్తున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. శ్రోతలు ఎవరైనా ఈ సమస్యల్ని విని అర్థం చేసుకుని ఇలా చేస్తే బాగుంటుందండి అని చెప్దామనుకుంటే మా నెంబర్కి కాల్ చేసి మీరు చెప్పచ్చు, స్కైప్ ఐడికి కానీ సెల్ ఫోన్ నెంబర్కి కానీ. ఇవే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి ప్రస్తుతం అని చెప్పదలుచుకున్న వారు, షేర్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా కాల్ చేసి షేర్ చేయొచ్చు. ఈలోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భీంప్లాస్ రాగంలో స్వరపరిచిన ఈ పాటని పాడుకోని వాళ్ళు, కంఠో పాఠం రానివాళ్ళు ఆ రోజుల్లో దాదాపుగా అరుదనే చెప్పాలి. ఘంటసాల పాడిన ఈ పాటను తెరపై అక్కినేని నాగేశ్వరరావు అభినయించగా, మరో సన్నివేశంలో సావిత్రికి టీలీల ఇదే వరుసలో పాడారు. ఆనాటి సినీ గీతాలలో సంగీత సాహిత్యాలు పవిత్ర పూజా కుసుమాల వలె ఎంతగా గుబాళించి ప్రకాశించేవో చెప్పడానికి ఈ పాటే ఒక ఉదాహరణ. అంతేకాదు, ఓవైపు కవితా సుగంధాలు విరజిమ్ముతూ మరోవైపు కథాపరంగా పాడే పాత్రల వ్యక్తిత్వాలు సన్నివేశానుగుణమైన రసపోషణ కూడా ప్రతిఫలింపచేసి సముద్రాల జూనియర్ను ఈ పాట గేయ రచయితగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు ఒక గంటలో స్వరపరిచారు.
వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ మైండ్ మీడియా శ్రోతలందరికీ. బ్రేక్ తర్వాత స్వాగతం అండి. బ్రేక్లో నేను పైన ఫ్యాన్ వేసుకోలేదు కదా, బాగా చెమటలు పడుతుంటే దాహం వేసి కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగాను. పొద్దున్నప్పుడు వచ్చిన మున్సిపల్ వాటర్ బిందులో పెట్టి పట్టి మూత పెట్టించిందన్నమాట. ఒక గ్లాస్ కడుక్కొని ముంచుకొని తాగేశాను. జనరల్లీ చిన్నప్పటి నుంచి ఇలాగే తాగుతూ ఉన్నాము మేము, మనందరం కూడా అలాగే తాగాము చిన్నప్పుడు. అయితే ఇప్పుడు మనకి బయట నుంచి ప్లాస్టిక్ క్యాన్స్లో నిల్వ చేసినటువంటి మినరల్ వాటర్ వస్తుంది, లేదంటే ఇంట్లోని యూవీఆర్ఓతో ఫిల్టర్ చేసినటువంటి నీళ్లు తాగుతున్నాము. ఈ నీళ్లు నిజంగా ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అనే దాని మీద పెద్ద డిబేట్ జరుగుతోంది. ఆర్ఓ వాటర్ ఈ మధ్యనే మంచిది కాదు అని రీసెర్చ్లో తేలింది, అందువల్ల ఆర్ఓ వాటర్ని వాడొద్దు అని సైంటిస్టులు చెప్తున్నారు. రేపొద్దున యూవీతో ఫిల్టర్ చేసిన వాటర్ కూడా మంచిది కాదని చెప్పొచ్చు, అవునని చెప్పొచ్చు. అయితే నిజంగా అది బాగా ప్యూరిఫై అయిందా లేదా అనేది పక్కన పెడితే, ఎటువంటి ప్యూరిఫైడ్ స్టెరైల్ వాటర్ తాగడం వల్ల మన ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం పడుతోంది అనేది మనందరం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన ఆరోగ్యం బిందులో నీళ్ళు తాగుతున్నప్పుడు బాగానే ఉన్నది, ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నా కూడా మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. మాటిమాటికి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం, యాంటీబయాటిక్స్ కొనుక్కొని వేసుకుంటున్నాము, మన ఇమ్యూనిటీ తగ్గుతోంది. ఫ్రీక్వెంట్గా చాలామందికి జలుబులు చేస్తున్నాయి, నీరసంగా ఉంటున్నారు, యాక్టివ్గా ఉండట్లేదు. అంటే రోగ నిరోధక శక్తి తగ్గిందనే చెప్తోంది శరీరం. ఎందువల్ల అలా అవుతోంది అంటే మన రోగ నిరోధక శక్తి సరిగ్గా స్ట్రాంగ్గా శక్తివంతంగా చేసుకునేదానికి మనం ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. పైగా అది వీక్గా ఉంది కాబట్టి దాన్ని మరింత వీక్గా చేయొద్దు అనే ఉద్దేశంతో ప్యూరిఫైడ్ వాటర్ తాగాలి అని మనం నిర్ధారించుకొని టీవీలో చెప్పిన వాటిల్లో మంచిది ఎంచుకొని ఆ మినరల్ వాటర్ తాగుతున్నాము. పొరపాటున ఎప్పుడైనా మామూలు నీళ్ళు తాగితే ఎవరింట్లో అయినా వెంటనే మనకి గొంతు పట్టేయడం, జలుబు రావడం, దగ్గు రావడం, జ్వరం రావడం, విరేచనాలు రావడం, ఇలాంటి రకరకాల సమస్యలు వస్తున్నాయి చాలామందికి పేషెంట్లు చెప్తుంటారు. నా పిల్లలకైతే నేను చిన్నప్పటి నుంచి కూడా బిందులో నీళ్ళే పట్టించాను. ఎప్పుడన్నా ప్రయాణం వెళ్తుంటే ట్రైన్లోని అక్కడే ప్లాట్ఫామ్ మీద నీళ్లు పట్టి తాగించేవాడిని, నేను కూడా అవి తాగేవాడిని. వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాలేదు, ఎప్పుడూ యాంటీబయాటిక్లు వేసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. అండ్ వ్యాక్సిన్స్ కూడా వాళ్ళకి ఎప్పుడు వేయించలేదు చిన్నప్పటి నుంచి. అయినా కూడా ఒక కామన్ వాళ్ళ ఏజ్ చిల్డ్రన్ కన్నా ఎక్కువ హెల్దీగా మంచి స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తితో ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళకి రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ బదులు ఆయుర్వేదంలో చెప్పినటువంటి స్వర్ణ ప్రాష్ రెగ్యులర్గా చేయించడం జరిగింది. దానివల్ల వాళ్ళ రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉన్నది. అయితే ఈ నీళ్లు బిందులో నీళ్ళు తాగితే ఏంటి, ఖచ్చితంగా మినరల్ వాటర్ తాగాల అనేది మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ శరీరం లోపల ఎక్కువ టాక్సిన్స్ తయారవుతున్నాయి, ఇవి మనం తీసుకునే ఆహారం నుంచి వస్తున్నాయా నీరు నుంచి వస్తున్నాయా అనేది పక్కన పెడితే, మన శారీరక స్థితి సరిగ్గా ఉంటే, డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉంటే విషం తీసుకున్నా కూడా అరిగించుకోగలిగే శక్తి మనకుంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ వీక్గా ఉంటే అమృతం తాగినా కూడా అది మనకి ప్రమాదం చేసి అజీర్తి చేసి విషాలను తయారు చేసే అవకాశం కూడా ఉన్నది. అంటే మన రోగ నిరోధక శక్తి, మన జీర్ణశక్తి స్ట్రాంగ్గా ఉండాలి. శరీరం లోపల ఈ విషాలు పేరుకుపోతుంటే ఆమం అనేది తయారవుతుంది. ఆమము అంటే ఇట్స్ కల్మినేషన్ ఆఫ్ ఆల్ టాక్సిన్స్, ఒక జిగట పదార్థం లాంటిది అనమాట. శరీరం అంతా అతుక్కుపోతుంది, అన్ని ఛానల్స్ని క్లోజ్ చేసేస్తుంది, బ్లాక్ చేసేస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం పొద్దున్నే పళ్ళు తోముకున్న తర్వాత నాలుగు గీసుకుంటే మనం నాలుక అంటే హెల్దీగా ఉన్నప్పుడు నాలుక గీసిన తర్వాత నాలుకని చూస్తే మంచి గులాబీ రంగులో షైనీగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎంత నాలుగు గీసుకున్నా కూడా తెల్లగా అలా ఉండిపోతుంది, అది ఆమం అన్నమాట. మన నాలుక మీద ఎటువంటి లేయర్ ఫామ్ అయిందో అదే లాంటి లేయర్ మొత్తం పేగుల్లో అన్నింటిలో కూడా ఈ లేయర్ ఫామ్ అవుతుంది. ఇది చిన్న చిన్న ఛానల్స్ లోపల కూడా లోపలంతా కోటింగ్ చేసి ఫ్రీ మూమెంట్ ఆఫ్ ఆల్ ద కెమికల్స్ అండ్ వాటెవర్ ఫ్లూయిడ్స్ వాటెవర్ ఇంగ్రీడియంట్స్ శరీరంలో ఉన్నవన్నింటిని కూడా మూమెంట్ సరిగా అవనివ్వకుండా ఆపేస్తుంది, అన్నిటికీ అతుక్కుపోతుంది. ఆ అతుక్కుపోయినటువంటి ఆహార పదార్థాలన్నీ కుళ్ళిపోతాయి, తొందరగా అరగవు, మరిన్ని టాక్సిన్స్ తయారు చేస్తాయి శరీరంలో. సో ఇలా ఆమము తయారవుతోంది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనకి విపరీతంగా డల్గా అనిపించడం, లెథర్జిక్గా అనిపించడం, నీరసంగా అనిపించడం, ఏ పని చేయాలనిపించకుండా ఎందుకు వచ్చిందిరా భగవంతుడు రెస్ట్ తీసుకుందాం అని అనిపించడం, ఇలా అనిపిస్తోంది అంటే ఆమం శరీరంలో తయారవుతుంది. మాటి మాటికి ఫ్రీక్వెంట్గా జలుబు చేస్తుంది, ఏదో ఒకటి ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉండట్లేదు అంటే ఆమం తీరిందని అర్థం. ఇలా శరీరం లోపల అక్యుమిలేట్ అయినటువంటి ఆమము మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ ఆమాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ ఆమం ఉన్నంతసేపు మనకి డైజెషన్ సరిగ్గా జరగదు. ఎలా తగ్గించుకోవాలి అంటే, నిన్ననే నేను చెప్పాను, ఆమము శరీరంలో అక్యుమిలేట్ అవుతున్నట్టు మనకు తెలిస్తే రెగ్యులర్గా హాట్ వాటర్ తాగాలి, వేడిగా వేడి నీళ్ళు తాగాలి. ఒకసారి వేడి చేసి చల్లార్చిన నీళ్ళు కాదు, వేడిగా. చాలామంది పేషెంట్లు వేడి నీళ్ళు తాగమంటే నవ్వుతారు. వేడి నీళ్ళు ఎవరు తాగుతారండి? వేడి నీళ్ళు తాగేవాళ్ళు ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. వేడివేడిగా వేడి నీళ్ళు తాగగలిగే వాళ్ళు, తాగిదాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఈ ఆమం అంతా కరిగిపోయి బాడీ లోపల టాక్సిన్స్ అక్యూములేట్ అవ్వకుండా ఉండి ఇంటెస్టైన్స్ అంతా క్లీన్గా ఉండి అన్ని ఛానల్స్ చాలా ఫ్రీగా ఫ్లో అవుతూ అన్ని ఫ్లూయిడ్స్ వెళ్తూ చాలా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది, అరగడం అండ్ ఎలిమినేషన్ కూడా ప్రాసెస్ కూడా బాగుంటుంది, ఆకలి బ్రహ్మాండంగా వేస్తుంది, తీసుకున్న ఆహారంలో శక్తి బాగా తయారవుతుంది, అన్ని టిష్యూస్ ఆర్గాన్స్ ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కూడా బాగా నరిష్ అయ్యి అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి, హెల్దీగా ఉంటాయి. అలా ఉష్ణజలం తీసుకోవడం అనేది చాలా మంచి అలవాటు. వీలైనప్పుడల్లా గంటకొకసారో రెండు గంటలకు ఒకసారో కొద్ది కొద్దిగా వేడిని వేడిగా అంటే మనం ఊదుకుని తాగాల్సినంత వేడిగా ఉండే నీళ్ళు తాగలిగితే మంచి హెల్దీ అలవాటు అన్నమాట. కానీ ఒకవేళ మనము ఈ వేడి నీళ్ళు ఆఫీస్లోని డిస్పెన్సర్ ఉంటుంది, వేడి నీళ్ళు చల్లటి నీళ్ళు ఈ రెండింటినీ కలిపేసి తాగుతుంటారు కొంతమంది. అలా వేడి నీళ్ళు చల్లనీళ్ళు ఒకేసారి ఎట్ టైం కలిపి తాగడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో ఆయుర్వేదంలో చల్లటి వస్తువులు వేడి వస్తువులు ఒకేసారి కలిపి తాగొద్దు అని చెప్తారన్నమాట. అలాగే చూడండి, మనం హోటల్కి వెళ్తే టీ కాఫీ ఏదైనా ఆర్డర్ ఇస్తే అది వచ్చేలో
రాజా చల్లని రాజా ఓ చంద మామా, చల్లని రాజా ఓ చంద మామా, నీ కదలన్నీ తెలిసాయి ఓ చంద మామా, నా చంద మామా. తొలి కోరికలెన్నో చిగురించుగా, ఆశలు ఇంచుని తెలి కనుకుంటుని, చిరునవ్వుల వెన్నెల కురిపించునే, ఓ చల్లని రాజా ఓ చంద మామా, చల్లని రాజా ఓ చంద మామా, చల్లని రాజా ఓ చంద మామా, నీ కదలన్నీ తెలిసాయి ఓ చంద మామా, నా చంద మామా. ఎంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా, నిన్ను చూచిన మనసెంతో వికసించుగా, తొలి కోరికలెన్నో చిగురించుగా, ఆశలు ఇంచుని తెలి కనుకుంటుని, చిరునవ్వుల వెన్నెల కురిపించునే, ఓ
చల్లని రాజా ఓ చంద మామా, చల్లని రాజా ఓ చంద మామా, నీ కథలన్నీ తెలిసాయి ఓ చంద మామా, నా చంద మామా.
మళ్ళీ స్వాగతం అండి. ఇందాక మనం మాట్లాడుతుంటే మధ్యలో కట్ అయిందే, బ్రేక్ తీసుకున్నాము. సో హోటల్కి వెళ్ళగానే మనం వేడివేడి కాఫీ వచ్చే లోపల చల్లటి నీళ్ళు తాగేస్తాం, వెంటనే వేడివేడి కాఫీ కూడా తాగేస్తాం. ఈ చల్లటి పదార్థము వేడి పదార్థము ఒకేసారి శరీరంలోకి ప్రవేశించడం, వెంటనే ప్రవేశించడం అనేది శరీరానికి అంత మంచిది కాదు. ఎక్స్ట్రీమ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఏ రెండు వస్తువులైనా ఒకేసారి లేదా కలిపి తీసుకోవద్దు అని ఆయుర్వేదం చెప్తారు. మనం వండిన పదార్థాలు, వండని పదార్థాలు, ఇలా ఎక్స్ట్రీమ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటివి ఎంత మాత్రం ఒకేసారి కలిసి తీసుకోవడం మంచిది కాదు. నీళ్ళు మీరు వీలైనంత వరకు వేడి నీళ్ళు తాగితే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం వేడిగా తాగితే లోపల ఇంటర్నల్ ప్యూరిఫికేషన్, నీటి ద్వారా మన శరీరం లోపల ఉండే మొత్తం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంతా కూడా మొత్తం క్లెన్స్ అయిపోయి టాక్సిన్స్ అన్నీ బయటికి పోయి అంటుకున్న చెడు పదార్థాలన్నీ కూడా కరిగి బయటకు వచ్చేసే అవకాశం ఉన్నది. అందువల్ల ఇవాళ నుంచి లేదా రేపటి నుంచి ఇది విన్న వాళ్ళందరూ కూడా వేడి నీళ్ళని సిప్ చేయడం అనేది ప్రాక్టీస్ చేస్తే చాలా 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 హెల్ప్ అవుతుంది. ఒక వీలైతే ఒక మంచి ఫ్లాస్క్ కొనుక్కోండి, మెల్టల్ కానీ, మంచి ఎక్కువసేపు వేడిని కాచేటువంటి సెల్లో ఫ్లాస్క్ లాంటిది ఏదైనా తీసుకుని అందులో వేడివేడిగా నీళ్లు మరిగించి పోసుకుని, ఇంకా వీలైతే అందులో కొంచెం జీలకర్ర, ధనియాలు ఇలాంటివి వేసి మరిగించిన నీళ్లు అప్పుడప్పుడు సిప్ చేస్తూ ఉంటే హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో ఒక వారం రోజుల్లో మీకు అద్భుతమైన తేడా కనిపిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్, ఇమ్యూనిటీ రెండు కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఆకలి పెరుగుతుంది, జాఠరాగ్ని వృద్ధి చెందుతుంది. ఈ డైజెస్టివ్ ఫైర్ని, డైజెస్టివ్ సిస్టమ్ లోపల జరిగే యాక్టివిటీస్ని మామూలు మనం కిచెన్లో వండుకునే వంటలాగా డిస్క్రైబ్ చేస్తారు ఆయుర్వేదంలో. ఇవన్నీ మొత్తం ఈ డైజెస్టివ్ సిస్టమ్ని కంట్రోల్ చేసేది డైజెస్టివ్ ఫైర్, జాఠరాగ్ని. ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు, నేను ఆ జాఠరాగ్ని రూపంలో మీ కడుపులో ఉండి మీరు తీసుకుంటున్న ఆహారం అంతా కూడా నేనే డైజెస్ట్ చేస్తున్నాను అని ఆయన భగవద్గీతలో చెప్పినా, ఆయన లోపల ఉన్నాడని తెలిసినా, మనం ఎంతమాత్రం రెస్పెక్ట్ లేకుండా ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు కంటిన్యూస్గా ఆయన ముఖాన్ని కొడుతుంటే ఆయన ఎంతవరకు ఆ తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేయగలుగుతాడు, ఎంతవరకు టాక్సిన్స్ని బయటకు పంపించగలుగుతాడు. ఆ అగ్నిదేవుడు మన శరీరంలో కొంతవరకే ఈ టాక్సిన్స్ని రిమూవ్ చేసి మనకి హెల్త్ని ప్రసాదించగలుగుతాడు. అది మించిపోతే, అతే అయిపోతే ఏది పడితే అది తినేస్తూ, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ, మనం ఇంతకుముందు తినటువంటి ఆహారము అరిగిపోయి మనకి బాగా ఆకలి వేసి మనకి తినాలనే కోరిక కలిగి మన బాడీ మనకి ఇండికేషన్ ఇచ్చినప్పుడు కనుక మనం తింటే, అప్పుడు తిన్నది బాగా అరుగుతుంది. కేవలం ఎవరో ఒకరు ఇన్వైట్ చేశారనో, లేకపోతే టైం అయిందనో, లేకపోతే మనకి ఇష్టమైన ఆహారం దొరుకుతుందనో, మనం ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినంత తినేస్తే శరీరం లోపల చాలా ఇబ్బందులు కలుగుతాయి మనకి. శరీరం ఏం ఊరుకోదు, మనకి పనిష్మెంట్ ఇస్తుంది. ఏది పడితే తింటున్నావు, సరే చూస్తూ ఉండు నీకేం చేస్తాను అని చెప్పి వెంటనే చేయదు. వెంటనే చేస్తే ఓహో ఇది తినాను, వెంటనే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని తెలిసిపోతే చాలామంది జాగ్రత్త పడతారు. కానీ శరీరం చాలా మటుకు ఇటువంటి డిస్టర్బెన్సెస్ని న్యూట్రలైజ్ చేసి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనకు వెంటనే తెలియదు. అది మితిమీరిన తర్వాత ఎప్పుడో అక్యుములేటెడ్ టాక్సిన్స్ అన్నీ కూడా ఒక లెవెల్ దాటిపోయి, థ్రెషోల్డ్ దాటిపోయి బాడీ న్యూట్రలైజ్ చేయలేని స్థితిలో సడన్గా బయటపడతాయి. అప్పుడు రీసెర్చ్ చేస్తుంటారు ఎందువల్ల వచ్చింది, నిన్న ఏం తిన్నాను, ఇవాళ పొద్దున్న ఏం తిన్నాను. నిన్న తిన్నదో పొద్దున్న తిన్నదో కాదు, గత కొద్ది రోజులుగా తింటున్నది లేదా తినకపోయినది లేదా రాంగ్గా తిన్నది, రాంగ్ టైంలో తిన్నది, ఇవన్నీ కూడా టాక్సిన్స్గా మారి మన హెల్త్ మీద పగ తీర్చుకుంటున్నాయి అన్నమాట. సో ఆహారము, లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి సమయానికి తినేయడం, తిన్న తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి పడుకోవడం. చాలామంది లేట్గా తినేసి 11 o'clock, 12 o'clock తినేసి వెంటనే పడుకుని పోతుంటారు. అంత లేట్గా తినడం ఒక తప్పు అయితే వెంటనే పడుకోవడం ఇంకొక తప్పు, రెండూ చేయకూడదు. అలా అని చెప్పి లేట్గా తింటున్నాం కాబట్టి ఇంకో గంట రెండు గంటలు ఆగి 1 గంటకో 2 గంటకో పడుకోవడం, అది కూడా కరెక్ట్ కాదు. తొందరగా తినేసి తొందరగా పడుకోవడం అనేది ఉత్తమం. తిన్న తర్వాత వజ్రాసనం వేసుకుంటారు చాలామంది హెల్త్ కాన్షియస్ వాళ్ళు, చాలా మంచి అలవాటు అది. కొంతమంది కొద్దిగా స్లోగా నడుస్తారు, ఎందుకంటే ఆయుర్వేదంలో భుక్త్వా శతపథం గచ్చేతని చెప్తారు, తిన్న తర్వాత ఒక 100 అడుగులు వేయాలి అని. అలా వేసేవాళ్ళు కూడా చాలామంది నాకు తెలుసు, అది కూడా మంచి అలవాటు. కొంతమంది రిలాక్స్డ్గా ఫ్లాట్గా ఒక 5 నిమిషాలు పడుకుంటారు, అది కూడా మంచి పద్ధతి రెస్ట్ అవ్వడం శరీరానికి. కానీ నిద్రపోకూడదు, కాన్షియస్గా బాడీని రిలాక్స్ చేయడం కూడా మంచి పద్ధతి. ఇవేమి చేయకుండా తిన్న వెంటనే పరిగెడుతుంటారు చాలామంది. అలా తిన్న వెంటనే ఎవరైతే హర్రీ బర్రీగా పరిగెడతారో లేదా తిన్న వెంటనే మంచంకి పడుకుని పోతారో, ఇలా ఈ రెండూ చేసే వాళ్ళకి ఇద్దరికి కూడా ఆరోగ్యం పాడవుతుంది. ఈ హర్రీ వరీ కరీ అన్నిటికీ పరిగెట్టడం, టైం లేదండం, టెన్షన్ పడడం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వరి ఏమవుతుందో, రేపేమవుతుందో, ఎల్లుండవుతుందో, నా పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ చదువుల సంగతి ఏంటి, నా మనవల సంగతి ఏంటి, అలా కంటిన్యూస్గా వర్రీ అవుతూ వర్రీ అవుతూ వర్రీ అవుతూ ఎంతోమంది బంగారం లాంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు చేయి చేతుల. ఇక కర్రీ, హర్రీ వర్రీ కర్రీ. ఈ కర్రీ ప్రత్యేకంగా హోటల్స్లో ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క రేటు వేసి అమ్ముతుంటారు. ఇదివరకు హోటల్స్లో చిన్నప్పుడైతే భోజనం అడిగితే ఓ 4-5 రకాల కూరలు పెట్టేవారు అన్నంతో పాటు. ఇప్పుడు అన్నం వేరేగా కొనుక్కోవాలి, కూరలు వేరేగా కొనుక్కోవాలి. మీకు ఎవరైనా స్టార్ హోటల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు తెలిస్తే కనుక వాళ్ళని అడగండి, ఎట్లా స్టార్ హోటల్లో పనిచేసే ఫ్రెండ్స్ ఉంటే లేదా ఓ స్టార్ హోటల్ సొంతంగా ఓన్ చేసుకునే ప్రిఫరెన్స్ ఉంటే వెళ్ళి వాళ్ళ కిచెన్లో చూడండి. వాళ్ళు ముందే అన్నీ ఉడికించేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పటికప్పుడు మనం ఆర్డర్ ఇవ్వగానే అప్పటికప్పుడు వాటిని మళ్ళీ రీహీట్ చేసి వండి పెడతారు. మనకు ఆ టేస్ట్ కూడా తెలియదు, ఎందుకంటే దాని నిండా మసాలా టేస్టే తెలుస్తుంటుంది. మనం ఏదైతే కూరగాయలు తింటున్నామో, అసలు వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఎన్నో రకాల కూరగాయలు ఉంటాయి. బీరకాయ, వంకాయ, దోసకాయ, ఈవెన్ బొప్పాసకాయతో కూడా కూర వండుకుంటారు, బెండకాయ, బర్బట్టి, గుమ్మడికాయ, ఇలా అట్లీస్ట్ ఒక 15-20 రకాల కూరగాయలు ఉంటాయి. కానీ మనం హోటల్కి వెళ్తే మాత్రం పనీర్తో చేసే ఒక 10 రకాల ఐటమ్స్, ఇక మష్రూమ్తో చేసే ఒక 10 రకాల ఐటమ్స్, ఒక నామకే వస్తే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఒకటి, ఇవే ఉంటాయి. సో వాళ్ళ ఉద్దేశంలో అన్ని కూరలకి ముఖ్యమైనది పనీరు లేదంటే మష్రూమ్. సో ఇట్లా అన్హెల్దీ కర్రీ రెగ్యులర్గా తింటూ, ఎప్పుడో నెలకొకసారి అలా తింటే పర్వాలేదు కానీ రెగ్యులర్గా ఇంట్లో కూడా మసాలా పౌడర్లు తెచ్చుకుని వేసుకుంటూ మనం తింటున్నటువంటి కూరగాయల తాలూకు రుచిని ఆస్వాదించకుండా ఏ కూర వేసుకున్నా కూడా ఆ కూరలో కేవలం ఆ మసాలా రుచి మాత్రమే మిగిలేలాగా వండుకుని విపరీతంగా ఫ్రై చేసి రుచి తప్ప అందులో ఏ పోషక పదార్థాలు లేకుండా తరిమేసి ప్యూర్ అన్హెల్దీ ఫుడ్ని మనం తింటుంటే శరీరం ఎంతకని మనల్ని సహిస్తుంది, భరిస్తుంది, ఎంతకని క్షమిస్తుంది, మనల్ని క్షమించదు, రివెంజ్ తీర్చుకుంటుంది. ఒక్కసారి హాస్పిటల్లో అడ్మిట్ అయితే బ్రెడ్ పాలు, బ్రెడ్ పాలు మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేదాకా. అండ్ కొన్నాళ్ళకి షుగర్ తినొద్దు, దుంపలు తినొద్దు, పిండి పదార్థాలు తినొద్దు, రైస్ తినొద్దు, ఇలా నానా రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఎందువల్ల వస్తుంది అంటే, మనకి మన ఆరోగ్యాన్ని రక్షించుకునే అవకాశం ఉన్నటువంటి సమయంలో రక్షించుకోకపోవడం వల్ల ఇప్పుడు మన ఆరోగ్యాన్ని పూర్తిగా మనము నాశనం చేసేసుకొని ఎవరో మన ఆరోగ్యాన్ని బాగు చేస్తారు, కాపాడతారు అండి అని అనుకుంటున్నాం. ఎవరు బాగు చేయరు మన ఆరోగ్యాన్ని, కేవలం ఆ డిసీజ్ని తగ్గిస్తారు. ఆ ఇన్ఫెక్షనో ఇంకేదో మెటబాలిక్ డిజార్డర్ ఏదైనా ఉంటే దాన్ని కాస్త ఈజ్ చేస్తారు, కానీ ఆరోగ్యాన్ని తిరిగి అందించలేరు. ఏ మందులు, ఏ విధమైనటువంటి చికిత్సా పద్ధతులు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. ఆరోగ్యాన్ని మనకు మనమే ప్రసాదించుకోవాలి, మన చేతుల్లోనే ఉంది ఆరోగ్యం. దానికి ఎంత సమయం మనం ప్రతిరోజు మన ఆరోగ్యాన్ని కోసం మనం వెచ్చించగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచిద్దాం. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా ఎంతసేపు మనం ఆరోగ్యం కోసం సమయాన్ని ఇస్తున్నాం? మనం తీసుకుంటున్న ఆహారంలో మంచి న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా, లేదా న్యూట్రియంట్స్ ఉండేలాగా అన్ని రకాల పోషక పదార్థాలు వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకుంటున్నామా, లేదా ఎప్పుడు అదే బియ్యం అదే గోధుమలు తినేస్తున్నామా? మనకు దగ్గరలో చుట్టుపక్కల ఎవరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు రైతులు, ఆ రైతులతో పరిచయం చేసుకుని ఆ రైతుల దగ్గర నుంచి కూరగాయలు కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నామా? అట్లీస్ట్ మన ఊర్లో ఎక్కడైనా ఆర్గానిక్ స్టోర్ ఉంటే ఆ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోగలుగుతున్నామా, లేదంటే కేవలం దగ్గరలో ఉన్నటువంటి కూరగాయల షాపు, దగ్గరలో ఉన్నటువంటి సూపర్ బజార్లో వచ్చాలు కొనుక్కుని అవి తెచ్చుకొని వండేసుకొని తినేసి ఫుడ్కి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ నిత్యావసర వస్తువుల తలక ప్రైసెస్ రైజ్ అయినప్పుడల్లా మనం కూడా ఒక కామెంట్, ఒక ట్వీటో, ఒక యూట్యూబ్లో కామెంటో పెట్టేసి, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పడేసి ప్రైసెస్ పెరిగినప్పుడు మనం కంగారు పడుతున్నాం, కానీ తీసుకున్న ఆహారంలోని టాక్సిన్స్ పెరిగినప్పుడు మనం ఏం పట్టించుకోవట్లేదు. విపరీతమైన టాక్సిన్స్ నిండినటువంటి ఆహారాన్ని మనం తినేసి మనం ఆరోగ్యంగా ఉండాలని అనుకోవడం ఎంత అవివేకం. సో మన నిద్ర, మన నీరు, మన ఆహారం, మన గాలి ఏవి హెల్దీగా లేని పరిస్థితుల్లో అట్లీస్ట్ పడుకుని రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా మనకి ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఆక్సిజన్ మనకు అందని పరిస్థితుల్లో, తాగడానికి హెల్దీ నీరు లేని పరిస్థితుల్లో, తినడానికి న్యూట్రిషియస్ అండ్ సేఫ్ ప్యూర్ వితౌట్ ఎనీ టాక్సిన్స్ మంచి కూరగాయలు దొరకని పరిస్థితుల్లో, కూరగాయలే కాదు ఈవెన్ యానిమల్స్ కూడా, నాన్ వెజ్ తినడం తప్పు కాదు కానీ ఎటువంటి కోడి, ఎటువంటి మేకలను మనం తింటున్నాం, ఎటువంటి పందులు తింటున్నాం ఎప్పుడైనా ఆలోచించాము? చిన్నప్పుడు పల్లెటూరులో ఆ కోడులు ఊరంతా తిరిగేవి, యాక్టివ్గా ఆడుకునేవి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అవే వెతుక్కుని తినేసి మంచిగా బలిసేవి, అటువంటి కోడిని కోసుకొని తినేవారు. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కోళ్ల ఫారంని చూస్తే కనుక అందులోపల ఉండే కోళ్ళు విపరీతమైన స్ట్రెస్లో ఉండి తక్కువ ప్లేస్లో కదలలేని స్థితిలో తొందరగా పెరిగిపోవడానికి ఇంజెక్షన్లు తీసుకుంటూ, మందులు మింగుతూ, ఫీడ్లో రకరకాల కెమికల్స్ని తినేస్తూ, విపరీతమైన మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి ఆ కోళ్ళని మనం వండుకొని తింటే ఆ ప్రభావం మన మనసు మీద పడకేమవుతుందండి? అది రజోగుణ భూయిష్టమైనటువంటి ఆహారం, మనకు విపరీతంగా కోపం, టెన్షన్, ఇరిటేషను ముట్టుకుంటే బద్దలైపోయే అగ్నిపర్వతాలలాగా మనం ఎల్లప్పుడూ ఆన్ ద ఎడ్జ్ మీద నిలబడి బ్యాలెన్స్ చేస్తూ, సర్కస్ చేస్తూ జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ నడిపిస్తున్నాం? జీవితం అనేది ఎంతో చక్కటి రిలాక్స్డ్ ప్రయాణంలా కాకుండా ఒడిదుడుకుల మధ్యలో, తుఫాన్ల మధ్యలో, వరదల మధ్యలో కొట్టుమిట్టలాడుతున్నటువంటి ఒక గాలిలో ఉన్న దీపంలాగా ఫ్లిక్కర్ అవుతుంటే రకరకాలుగా ఆ దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ అసలు ఆ పరిస్థితుల్లో మనం ఉండాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మనం ప్రకృతి ఒడిలో నేచర్కు దగ్గరగా హాయిగా ఆ నేచర్ మనకు అందిస్తున్నటువంటి అన్ని పోషక పదార్థాలని తీసుకుంటూ మనల్ని మనం ఎన్రిచ్ చేసుకుంటూ తిరిగి మన నేచర్ని మనం ఎన్రిచ్ చేస్తూ నేచర్ మీద తిరుగుబాటు ప్రకటించకుండా నేచర్ని తో సహజీవనం చేస్తూ, ప్రకృతితో సహజీవనం చేస్తూ మనం ఎందుకు బతకలేము? నా పొలం పక్క పొలంలో కూరగాయలు పండించే ఒక ఆవిడ ఇప్పుడు కూరగాయలు పండించడం మానేసి వ్యవసాయ బోర్లో ఉండే నీళ్లు దగ్గరలో ఉండే ఐస్ ఫ్యాక్టరీలో అమ్మేసుకుంటుంది. వాళ్ళు వచ్చి ట్యాంకర్లతో నీళ్లు పట్టుకెళ్ళిపోతున్నారు. అలా నీళ్లు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినటువంటి నీళ్ళు అమ్మడం తప్పు కదా అని అడిగితే మరి ఏం చేయమంటారు, కూరగాయలు ఏం పండట్లేదు, అదేంటి బాగానే పండించేదావు దాని కదా, మంచి ఆదాయం కూడా వచ్చేది కదా అంటే, అప్పుడు వచ్చేదండి, ఇప్పుడు రావట్లేదు, ఎన్ని విత్తనాలు వేసినా సరిగ్గా కాపు రావట్లేదు అని చెప్తుంది. ఎందుకు అంటే ఆ భూమిలో ఉండేటువంటి సారాన్ని పీల్చి పిప్పి చేసేసి ఆ యూరియా అంతా ఏం మిగలేదు. చాలామంది యూరియా ఫెర్టిలైజర్స్ వేస్తే అవి న్యూట్రిషన్ ఇస్తాయి అనుకుంటారు మొక్కలకి, మనం వేసే ఆ కెమికల్స్ న్యూట్రిషన్ అందించవు. భూమిలో ఉన్నటువంటి న్యూట్రిషన్ని పీల్చి పీల్చి మొత్తం ఒకేసారి ధారాదత్తం చేసేస్తాయి ఆ కూరగాయల మొక్కలకి. ఆ తర్వాత కొత్తగా న్యూట్రిషన్ తయారయ్యే అవకాశాన్ని కూడా ఇవ్వదు, ఎందుకంటే అవి జల్లగానే అక్కడ ఉండేటువంటి వానపాములు పురుగు పుట్ర అన్నీ మాయమైపోతాయి. స్టెరైల్ ఎన్విరాన్మెంట్ తయారవుతుంది. స్టెరైల్ ఎన్విరాన్మెంట్ తయారైతే ఆ మట్టిలో మన న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ పురుగులు అవన్నీ జీవించి అవి చనిపోతే భూమిలో కలిస్తే భూమి ఎన్రిచ్ అవుతుంది. అలాగే ఆకులు అలమలు అవన్నీ కూడా భూమిలో పడి అవి కూడా డికంపోజ్ అయితే భూమిలో న్యూట్రిషన్ ఉంటుంది. పంట కొయ్యగానే ఆ పంట మిగిలిందనంతా కాల్చేస్తున్నారు, భూమిలోకి ఏం వెళ్ళనివ్వట్లా. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల సూర్యుడు మరింత తీక్షణంగా ఉండి భూమిలో ఉన్నటువంటి తేమను పీల్చేస్తున్నాడు. న్యాచురల్ ఫార్మింగ్లో ఏం చేస్తారంటే ఆ పడిన ఆకులన్నిటితో ఆ భూమిని ఆచ్ఛాదనం చేస్తారు, కప్పేస్తారు. అప్పుడు ఆ భూమిలో ఉన్న తేమ బయటికి పోదు, ఈ లోపల లోపల డికంపోజిషన్ జరుగుతుంది. ఇప్పుడు తేమ పోతుంది, అందులో డికంపోజ్ అవ్వడానికి ఏమి జీవాణు జీవాలు లేవు. అటువంటి భూమిలో, నిస్సారమైన భూమిలో పండుతున్నటువంటి ఆహారాన్ని మనం తిని ఆరోగ్యాన్ని ఎలా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం? మన బిజీ లైఫ్లో కొంత సమయం వీకెండ్లో ఎప్పుడన్నా చుట్టుపక్కల ఉన్న రైతుల దగ్గరికి, అవుట్స్కట్స్లో ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు కనుక్కుని వాళ్ళు ఎందుకు న్యాచురల్ ఫార్మింగ్ చేయలేకపోతున్నారు, వాళ్ళ కుటుంబానికి కానీ మన కుటుంబాలకు కానీ హెల్దీ ఫుడ్ని ఎందుకు అందించలేకపోతున్నారు అనేది కనుక మనం తెలుసుకుంటే, వాళ్ళకి ఏదైనా చేయూతనిస్తే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు ఇచ్చే వాళ్ళు పండించే కూరగాయలు వరి చిరుధాన్యాలు తిని మనం కూడా బాగుపడతాం. చిరుధాన్యాలు అంటే గుర్తొచ్చింది, మనకి ప్లాంట్ న్యూట్రిషన్ మనకు అందుతుందా, మన పిల్లలకి అందుతుందా, కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఒక బియ్యం గోధుమలో ఉండవు కదా, మరి చిరుధాన్యాలు తీసుకుంటున్నావా? కొర్రలు, జొన్నలు, కంట్లు, చోళ్ళు, అరికలు, వరిగలు, సామలు, ఊదలు ఇలాంటివి ఎన్నో మంచి మంచి చిరుధాన్యాలు మనకి ఇదివరకు పండించి అందరూ తినేవారు, చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వచ్చినా ఎప్పుడో 75 సంవత్సరాల 80 సంవత్సరాల వయసులోనో కొద్దిగా ఇబ్బందులు పడేవారు. అలాంటిది ఇప్పుడు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలకే నొప్పులు అని అంటున్నారు. ఎందుకు? న్యూట్రిషియస్ ఫుడ్ తినట్లేదు కాబట్టి. తినండి అని డాక్టర్లు చెప్తున్నా కూడా బాగోలేదండి రుచి అంటున్నారు, ఎందుకంటే వండుకోవడం చేతకాక. నా దగ్గర మా హాస్పిటల్లో పనిచేసే కొంతమంది థెరపిస్టులు దగ్గరలోని ట్రైబల్ ఏరియా నుంచి వస్తారు, వాళ్ళకి ఈ చిరుధాన్యాలు తినే అలవాటు ఉంది. మనకి రైస్ కన్నా అదే ఇష్టం, వండితే ఎంతో సంతోషంగా తింటారు. ప్లస్ వాళ్ళకి ఎలా వండుకోవాలో కూడా వచ్చు, మనకు వండుదామన్నా కూడా రాదు, చేత కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జొన్న రొట్టె కానీ సజ్జలతో రొట్టె చేయడం కానీ తెలంగాణలో చాలామంది చేస్తారు, పల్లెటూరుల్లోని. పట్టణాల్లో ఎవరికి రాదు, ఆంధ్రాలో అసలు రాదు, జొన్నలతో రొట్టె చేయడం రాదు, సజ్జలతో రొట్టె చేయడం రాదు. ఇక్కడ రాకపోతే ఏం వండుకుంటాం, ఏం తింటాం మనం? అందువల్ల మంచి ఆరోగ్యవంతమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నేను చెప్పింది విని ఒక్కడైనా సరే అవుట్స్కర్ట్స్కి వీకెండ్స్కి వెళ్ళి చక్కటి ఫ్రెష్ ఎయిర్ని పీల్చి ఫ్రెష్ వాటర్ని ఆస్వాదించి ఫ్రెష్గా కల్మషం లేకుండా ఉండేటువంటి ఆ రైతులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి తోచినంత మాట సాయం చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి ఎన్నో సంస్థలు ఇప్పుడు పనిచేస్తున్నాయి న్యాచురల్ ఫార్మింగ్ చేసేటువంటి రైతులకు సపోర్ట్ ఇవ్వడానికి. అలాంటి కమ్యూనికేషన్ లేకపోతే వాళ్ళకి కమ్యూనికేషన్ అందించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి మనం కనుక రైతుల్ని ఎనేబుల్ చేసి వాళ్ళ సాయిల్ని ఎన్రిచ్ చేసి మంచి ఆహారం పండించుకునేలాగా వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ ఆహారాన్ని మనం తినగలిగితే వాళ్ళు, మనము, దేశం అందరూ కూడా బాగుపడే అవకాశం ఉంది. ఇది ఎవరిదో ప్రభుత్వాన్ని కాదు, బాధ్యత మనదే. మనమే చేయాలి, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవ్వరూ చెప్పరు, ఎవ్వరూ టీవీల్లోని, న్యూస్ పేపర్లోని, లేదా పిల్లలకి క్లాస్ పుస్తకాల్లోని చెప్పట్లేదు. యూరియా మంచిది కాదు, పెస్టిసైడ్స్ మంచిది కాదని ఎవరు చెప్పటం లేదు. డాక్టర్లకు తెలుసు, వాళ్ళు చెప్పడం లేదు, వాళ్ళు అవే ఆహారం తింటున్నారు. ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద కాస్ట్లీ సూపర్ మార్కెట్లకు వెళ్ళి ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కొని తింటున్నారు. అది కూడా నిజంగా ఆర్గానిక్ కాదో తెలియదు. రైతుతో మనం కాంటాక్ట్ పెట్టుకుంటే మన సామాజిక ఆరోగ్యం, మన ఆర్థిక ఆరోగ్యం, అలాగే శారీరక ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం. మీ పిల్లలు ఎప్పుడన్నా పల్లెటూరికి తీసుకెళ్ళి చూడండి, అక్కడ ఉన్న గేదెలు, ఆవులు, పందులు, కుక్కలు, కోళ్ళు అవన్నీ చూసి ఎంత సంతోషిస్తారో. ఎందుకంటే సిటీలో ఎక్కడ పందులు ఎక్కడ కనబడతాయండి? అక్కడ చెరువులో దిగడానికి చాలామంది భయపడుతుంటారు, పెద్దవాళ్ళు కూడా. మా పిల్లలు మా ఊర్లో చెరువులో చాలా హాయిగా ఆడుకుంటారు, బురద ఉన్నా కూడా. అందువల్ల ఈరోజు నా మనసులో ఉన్నదంతా కూడా, బాధనంతా మీకు ముందు వెళ్ళగక్కాను. ప్రకృతితో అనుసంధానంగా కలిసిమెలిసి ప్రకృతితో ప్రకృతి ఇచ్చే వరాలను తీసుకుంటూ బతకట్లేదే మనిషి, అరే అనవసరంగా జబ్బులు తెచ్చుకుంటున్నాడనే బాధతో ఈ ఎపిసోడ్ని ముగిస్తాను. కానీ ఎవరైనా ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయ్యి కొంత చేంజ్ తీసుకొస్తే లైఫ్లోని హెల్త్ని సంపాదించగలిగితే నా జన్మధన్యమైనట్టే. వచ్చేవారం నేను మళ్ళీ ఆదివారం నాడు రాత్రి 8:30 రికార్డెడ్ షోతో మేము ముందుకు వస్తాను. సోమవారం నాడు రాత్రి 8:30 లైవ్ షోలో వస్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా సందేహ నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు ఏదన్నా షేర్ చేస్తే అది తెలుసుకుని ఇంకా 4 చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ఆరోగ్యవాణి కార్యక్రమాన్ని మీరు వింటూ మీ మిత్రులకి, మీ బంధువర్గానికి కూడా చెప్పండి. ఆల్రెడీ రికార్డెడ్ ఆడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా వినే ప్రయత్నం చేయండి. ఆర్కేస్లోని వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది మన భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు డాక్టర్ సుందర్రాజ్ పెరుమాల్ గారి ఆరోగ్యవాణి కార్యక్రమం September 17, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Advised.